ఏ విధమైనటువంటి శక్తి ఉంటుంది? ఇమ్యూనిషన్స్ కి లోటు ఉండదు. ముందు అది గ్యారంటీ. డబ్బలాడటానికి కావాల్సినటువంటి సామగ్రికి మాత్రం మీకు కొద ఉండదు, ముందు అది చూసుకుంటుంది గవర్నమెంట్. దాని తర్వాత మీకు తిండికి కొద ఉండదు, బట్టలకి కొద ఉండదు. కానీ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి పడిస్తుంది అది? ఏసీ రూమ్స్ లో, విజయకృష్ణ ఇంటర్నేషనల్ మన గుంటూరు అవుతే అక్కడ ఉంచదు. యుద్దం చేయటం మీరు విజయకృష్ణ ఇంటర్నేషనల్ నుండి యుద్దం చేయరు. యుద్దం చేయాలంటే మీరు అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. అందువల్ల కూడా మీకున్నటువంటి పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ఆ అననుకూల పరిస్థితుల్లో ఎలాంటి యుద్దం చేయాలి, ఏ విధమైనటువంటి యుద్దం చేయాలి? ఇదివరకటి యుద్దాలకి ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్దానికి చాలా తేడాలున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్దం నిజంగా చెప్పదలుచుకుంటే మానసిక ధరాతలంలో జరుగుతోంది, మెంటల్ ప్లేన్లో జరుగుతోంది. మీరు మీ యొక్క కుకూన్స్ మానసిక స్థితిలో, మీరు ఒక విశేషమైనటువంటి దేశకాల పరిస్థితుల్లో ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వానికి కొన్ని లిమిటేషన్స్ కి, కొన్ని బాధ్యతలకి, కొన్ని మూఢ విశ్వాసాలకి, కొన్ని మంచి విశ్వాసాలకి లొంగిపోయి ఉన్నారు. పూర్తిగా అది రైటా తప్ప అది చర్చించడం లేదు నేను. మీరు రాటు తేలిపోయారు. ఎంత రాటు తేలిపోయారు అంటే బాధ్యతాయుతమైనటువంటి పని బాధ్యతగా చేయటం అనేది మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. ఈనాడు సంపూర్ణ విశ్వంలో, సంపూర్ణ విశ్వంలో మానవజాతి భారతదేశంలో గుంటూరులోనే కాదు, ఒక విషయాన్ని సీరియస్ గా మనం చర్చిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని సీరియస్ గా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి సీరియస్నెస్ కానీ, ఆ విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం ఎలాగ మన జీవితాన్ని మలుచుకోవాలో అనేటటువంటి విధానాన్ని కానీ మనం పట్టించుకోవటం లేదు. వీఆర్ వాట్ వీఆర్, చదువుకునే ముందు, చదువుకున్న తర్వాత ఎలాంటి పశు స్థితిలో ఉంటున్నాం అలాంటి పశుల స్థితిలోనే ఉంటున్నాం. వీఆర్ సింప్లీ యానిమల్స్. ఎందుకు మనం యానిమల్స్? మంచి పని అని తెలిసాక కూడా మీరు చేయలేకపోతే, మిమ్మల్ని యానిమల్స్ అని అనుకోకపోతే, అందులో నేను చెందుతాను, నేనే మిమ్మల్ని నేను తిట్టే హక్కు నాకేం లేదు, నన్ను నేను తిట్టుకుంటున్నా. నేను చేసేటటువంటి పనులు నా ఉద్దేశంలో అందరికీ అలాగే ఉంటుందని. ఎందుకంటామంటే ఇది మంచిది అని తెలిసాక కూడా దాని మీద మీకు ఆసక్తి కలగలేదు అంటే అది మంచిదని మీకు తెలిసినట్ట తెలియనట్ట అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు. అది ఎందుకది చెప్తున్నాను నేను? ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి వాతావరణం ఒక దివ్యమైనటువంటి వాతావరణంగా మార్చుకోవాలి అని మనం అనుకుంటున్నాం. ఆ దివ్యమైనటువంటి వాతావరణం ఎలా మార్చుకోవాలో మనకు తెలుసు. యజ్ఞాలు చేస్తున్నాం, మంత్రజపాలు చేస్తున్నాం, ప్రపంచానికి ఒక విశేషమైనటువంటి మంత్రం యొక్క లోతుపాతులు అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. గాయత్రి మంత్రం యొక్క విశేషమైనటువంటి ఆ సద్బుద్ధిదాయకమైనటువంటి ప్రారంభాన్ని మార్చివేసేటటువంటి, కుసంస్కారాలను నాశనం చేసేటటువంటి మంత్రాలలో నగాయత్రి ఆ పర్వ మంత్ర, ఆ మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదని చెప్పేటటువంటి మంత్రం మనకి అందుబాటులోకి వచ్చినా, అంత ఈజీగా ఇదివరకు ఈ మంత్రం మీకు అందుబాటులోకి వచ్చేది కాదు మానవులకి. మీకు ఎందుకు వచ్చింది అందుబాటులోకి? రైఫిల్, స్టెయిన్ గన్, ప్యాటర్న్ టంగ్స్ మిలిటరీ వాళ్ళకి చాలా ఈజీగా ఇచ్చేస్తారు, పంచిపెడతారు, అంతే కదా. మీరు అలాంటి అదృష్టవంతులు. మరి ఫ్రీగా చెప్తున్నారు కదా గాయత్రి మంత్రం అందరూ చేసుకోవచ్చు అని. ఎంతమంది చేసుకుంటున్నారు? చేసుకోవచ్చు అని చెప్తున్నాం మనం. ఎంతమంది చేసుకుంటున్నారని మనలోనే ఎంతమంది రెగ్యులర్ గా చేసుకుంటున్నారు? చేసుకున్నటువంటి వాళ్ళలో మొదటి పేరు నాది. రెగ్యులర్ గా నేను గాయత్రి చేయను. చెప్పేదేంటి? కబుర్లు చెప్పిస్తున్నాం. ఎందుకది చెప్తున్నాను అంటే మాటలకి చేతలకి మధ్య ఉన్నటువంటి తేడాయే మనిషికి దేవతలకి మధ్య ఉన్నటువంటి తేడా, ఋషులకి మానవులకి మధ్య ఉన్నటువంటి తేడా. మీరు కనుక పబ్లిక్ లోకి వెళ్లి ఏ నాలుగు రోడ్ల కూడలిలో ఎలాంటి వ్యక్తుల మధ్య అయినా నుంచుని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు ఆదర్శాల గురించి, ఎలా జీవించాలో, ఎదుటివాడు ఎలా జీవించాలో, వాళ్ల బాస్ ఎలా జీవించాలో, వాళ్ళు ఎలా జీవించాలో మాత్రం వాళ్ళు చర్చించుకోరు, వాళ్ల యొక్క లోతుపాట్లు గమనించుకోరు. కష్టపడి పనిచేయండి. అదొక్కటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి బేసిస్. కష్టపడి పనిచేస్తే శ్రద్ధావిశ్వాసంతో మీరు ఎలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితులు దానంతట అవే ఏర్పడతాయి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టే. బలవంతంగా అయినా కూర్చోండి, బలవంతంగా అయినా చేయండి, కానీ చేసేదేదో దాని యొక్క విలువని తెలుసుకుని. బలవంతంగానే చదువుతాడు కుర్రాళ్ళని మనం కొట్టి పంపించడానికి. నేను ఎప్పుడు ఇక్కడ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను, ఆ బస్సు దగ్గరికి వెళ్తే ఏడిపిస్తూ లాక్కుపోతూ ఉంటారు తల్లిదండ్రులని. మరి మిమ్మల్ని మీరు అలా ఎందుకు కొరళ్లతో కొట్టుకోలేకపోతున్నారు? ఏడుస్తూ అయినా ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? నిత్య జీవితంలో మీకేం అర్థమైనట్టు దీని ప్రాముఖ్యత? ఇది మనస్సులో ఉంచుకుని మీరు చేసినా చేయకపోయినా ఈ 1.5 సంవత్సరాలు 1980 నుంచి ఇక్కడికి 8 సంవత్సరాలు ఎలా ఎగరగొట్టేసుకున్నాం? 8 సంవత్సరాలు 1980 నుంచి 1998 వరకు మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నామేమో, ఇంకాస్త కిందకి దిగజారేమేమో. ఎందుకంటే నాతో చాలా మంది మనలో ఉన్నటువంటి స్నేహితులే చెప్తారు, మాస్టర్ ఇక్కడ కంటే ఇది లేకుండా ఉంటేనే మేము ఆనందంగా జీవించావేమో. ఎందుకు అలా అనిపించింది? మీకు ఎందుకు అలా అనిపిస్తోంది? 2 కారణాలు. మీ యొక్క ఆనందం యొక్క కొలబద్దలు, టైం వేస్ట్ చేయటం, నిద్రపోవటం, కబుర్లు చెప్పుకోవటం, సిగరెట్లు తాగటం, టీవీలు తాగటం కాదు చూడటం, ఇదే మీ ఆనందం యొక్క కొలబద్దవుతే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఆనందం రాదు. కానీ మీరు చేస్తున్నటువంటి పని రేపు రాబోయేటువంటి సమాజానికి ఎంత అద్భుతమైనటువంటి మార్పుకి పునాది రాయి వేయబోతోందో తెలిస్తే, ఆ పునాది రాయి వేసేటటువంటి కూలీలుగా, ఎప్పుడో ఒక కథ మీకు చెప్తూ ఉంటాను నేను. ఒక మందిర నిర్మాణం జరుగుతోంది, టీవీ వాళ్ళకి, టీవీ యూనిట్ కి ఆ రోజు ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి దొరకలే, అంచేత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ కూలీల దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు మా ముందు పాపం వాడు మూసుకెళ్తూ ఉంటే తన మీద ఇంత పెద్ద బరువు ఉంది, ఆ బరువు పక్కన పెట్టించాక చూడొచ్చుగా న్యాచురాలిటీ కోసమని ఆ నెత్తి మీద ఆ బరువు ఉన్నప్పుడే ఎందుకు నువ్వు మూస్తున్నావు అని అడిగాడు. తిట్టిన తిట్టకుండా తిట్టడం మొదలెట్టాడు వాడు. టీవీ వాణ్ణి కాదు, ప్రపంచాన్ని, వాడు నివసిస్తున్నటువంటి దేశాన్ని, ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి యంత్రాంగాన్ని. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేదు, నా పెళ్ళాం పిల్లలకి తిండి లేదు, నా కర్మ ఇదంతాను, రాళ్లు మేయాల్సి వస్తుంది, ఇదా ఈ దేశం అని దేశం మీద వాడు చదివిన పుస్తకాలు, కార్ల్ మార్క్స్ థియరీలు అన్ని ఏకరువు పెట్టాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఈ టీవీ వాడు కాదు రెడ్డి వాడు, ఇంత వాళ్ళకి వస్తుంది. ఒక టీవీ వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, వాడు మాత్రం తిట్లు మొదలెట్టుకోలేదు. వాడేమన్నాడు? నాకు భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులున్నారు, వాళ్ళని పోషించాలి నేను, నాకు ఇంకో పని ఇది దొరకలేదు, దొరికిన పని ఇది, వాళ్ళని పోషించాలి కనుక నేను చేస్తున్నాను, ఇంతకంటే మంచిది ఏదైనా దొరికితే ఖచ్చితంగా దానికి వెళ్తాను. సరే బాగానే ఉందనుకుని ఇంకో దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏకంగా ఏడిపి మొదలెట్టేశాడు, వెక్కి ఏడవటం మొదలెట్టాడు, కళ్ళమని నీళ్లు కారిపోతున్నాయి. వీడు కన్ఫ్యూజ్ అయిపోయి కట్ కట్ అన్నాడు, ఇది మాత్రం న్యూస్ లో రాకూడదు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకో ఏడుస్తున్నాడని. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ ఏడుపు కాదు, ఆనందం, నాకు దేవాలయం కడుతున్నాను నేను, రేపు ఎంతమంది భక్తులు ఈ దేవాలయానికి వస్తారు, ఎంతమంది ఈ దేవుడి యొక్క సాన్నిధ్యంలో కూర్చుని వాళ్ల యొక్క ఆ ఆత్మ యొక్క దాహాన్ని తీర్చుకుంటారు, ఆ అవకాశం నాకు వచ్చింది కదా అని తలుచుకుని ఆనంద బాష్పాలు రాలుస్తున్నాను అన్నాడు. పని ఒకటే, మీరు రాత్రిలా మెలుకుని టేపులు రాస్తారో దోమలతో కుట్టించుకుంటారో, పని ఒకటే, పనిలో తేడా రాదు. కర్మ అనుకుని ఏం చేస్తాం, వీడు దొరికాడో పిచ్చుకురు, వీడు రాకపోతే అని అంటారో, లేదు పోనీనే ఏ పుట్టలో ఏ పాముందో, ఇంటికంటే గుడి పదలేం కదా, ఇంట్లో ఉన్న వాటి నుంచి కాస్త తప్పించుకుని వచ్చి ఇక్కడ కూర్చుందాం అనుకుంటారో, లేదా నిజంగా ఆనంద బాష్పాలతో ఈ పని చేస్తారో, చెయ్యండి. కావాల్సింది ఏంటంటే పని జరగటం. కానీ మూడో స్థితిలో చేయగలిగారనుకోండి, అవగాహన చేసుకుని అసలు అది ఎంత పెద్ద దేవాలయ నిర్మాణాన్ని మనం చేయబోతున్నాము, ఎలాంటి దేవాలయ నిర్మాణం, ఈ సంపూర్ణ విశ్వము ఒకటే, పాస్పోర్ట్స్ అక్కడ ఉండకూడదు, వీసాలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ఎవరు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు. నాలుగేళ్ల కిందట నేను ఒక న్యూస్ ఐటెం చదివాను, జర్మనీలో కొన్ని లక్షల టన్నుల గోధుమలు, కొన్ని లక్షల లీటర్ల పాలు సముద్రంలో పోసేస్తున్నారట. ఎందుకంటే ఎకానమిక్ క్రైసిస్ వస్తుంది, ఆర్తులకి బాధలకి వాళ్లకి పనిచేయొచ్చు కదా. లక్షల టన్నులు అమెరికాలో కూడా అంతే. అంటే ఏం జరుగుతుందో ఊహించుకోండి. వసుదైవ కుటుంబకం అనేటువంటి బాధ కాదు, పక్కవాడు ఆకలితో అలమటించిపోయి చచ్చిపోతున్నా, మీ యొక్క సోకాళ్ళ కొలబద్ద వాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ ఆర్ డాలర్ తగ్గకూడదు, ఇంతకంటే నీచత్వం ఏమైనా ఉంటుందా? అలాంటి సమాజం తీసుకొద్దాం మనం, తెలిసి ఊరుకుంటున్నాం మనం. అందరికీ తెలుసు కదా ప్రపంచంలో ఇలా జరుగుతోందని. ఆకలితో ఎంతమంది చచ్చిపోతున్నారు, మరి వాళ్ళకి పంచొచ్చు కదా అది. ఎందుకు పంచలేకపోతున్నాం, ఎందుకు ఔదార్యం రావటం లే మనకి? ఒకే ప్రపంచం ఉంటే, ఎల్లలు లేనటువంటి ప్రపంచం ఉంటే, ఒకే శాసన వ్యవస్థ ఉంటే ఈ గందరగోళం రాదు. ఎక్కడున్నటువంటివి అక్కడికి వెళ్తాయి. ఒకే శాసన వ్యవస్థ, ఒకేలాగా జీవితం గడపడానికి కావలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. నువ్వు ఢిల్లీలో ఉండి హైదరాబాద్ లో కానీ ఈ చుట్టుపక్కల కానీ జీవిస్తూ ఉండొచ్చు. ఎయిర్ బస్సులు అవి కనుక ఉంటే 1 hour 45 minutes 2 hours లో మీరు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. అంటే గుంటూరు నుంచి తెనాలి అక్కడికి వెళ్తున్నట్టే మీరు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, దానికి ఉంది. అలాగే జపాన్, అక్కడ కూడా మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. చేసుకునేటటువంటి పనులలో ఈ కంప్యూటరైజేషన్ అయ్యటం వల్ల అసలు మీరు ఇల్లు వదలాల్సిన పని లేకపోవచ్చు. 99% వే ఆఫ్ జాబ్స్, ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే ఇంట్లోనే అన్ని పనులు చేసేసుకోవచ్చేమో, అసలు ఆఫీసులు అక్కర్లేదేమో, తెలియదు ఎలాంటి వ్యవస్థ వస్తుందో మనకి. కానీ అలాంటి వ్యవస్థకి మనము ఒక రూపకల్పన చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. రేపు మీరు కానీ లేకపోతే మన తర్వాత వచ్చేటటువంటి తరం వాళ్లకు కానీ, ఎలాగైతే 1857 వాటిలో స్వాతంత్ర సంగ్రామం కోసం పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అందరి గురించి చెప్పుకోవటం లే మనం. రావ్ బహదూర్లో అవి ఖితాబులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పుకుంటున్నాం మనం? చెప్పుకోం, రావ్ బహదూర్ల గురించి చెప్పుకోం, కితాబులు ఉంటాయి. కానీ ఎవరి గురించి చెప్పుకుంటాం? ఎవరైతే స్వాతంత్ర సంగ్రామం కోసం కష్టపడ్డారో వాళ్ల కుటుంబం ఉండి ఏదైనా ఉంటే ఇప్పటికీ చెప్పుకుంటాం. వీళ్ళు వాళ్ళకి ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా రైల్వే కన్సెషన్స్ వాటి ఇవి కూడా స్వాతంత్ర సంగ్రామంలో. ఇప్పుడు రాబోయేటటువంటి తరం మళ్ళీ అలాంటి స్వాతంత్రం మనం పొందాలి. వన్ వరల్డ్, ఒకే ప్రపంచం రావాలి, వస్తుందని. యూరోపియన్ కంట్రీస్ అన్ని 7 కలిసి ఒకే మనీ వాల్యూ ఉండాలి, ఒకే మార్కెట్ ఉండాలి అన్నప్పుడు డిస్కషన్స్ మొదలెట్టారు కదా G7 అనే పేరుతో. 7 దేశాల యొక్క మారక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థ ఒకేలాగా డెవలప్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మిగతా దేశాలన్నీ కలిసి ఎందుకు చేసుకోలేవు అలాగా? ఇట్ ఈస్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. టైం కూడా కాకుండా మీరు ఎంత తొందరగా అలాంటి మానసిక స్థితిని కావటానికి ప్రయత్నం చేస్తారో. నిన్న మీకు చెప్పాను సైంటిస్టులు ఏ విధంగా ఫలితాలను పొందుతారో, కర్మ కర్మ వర్క్. ఇది మనసులో ఉంచుకుని మీరు నిరంతరం పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా అలాంటి సమాజాన్ని మనం తీసుకోగలం. అది గుర్తుంచుకోవాలి మనం. మనమేదో బాగుపడిపోదాం, మనమేదో కోటీశ్వరం అయిపోదాం, మనం పిల్లలు చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దానితో మనం ఇక్కడ ఏకత్రితం అవటం లేదు. అలాంటి ఒకే విషయంలో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? భాష రాకపోతే. భాష యొక్క ఇబ్బంది మనం ఎన్నిసార్లు ఫీల్ అవ్వలేదు? సత్సాయిబాబా స్పీచెస్ కి హిందీ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ల బాధ నాకు తెలుసు. ఇంచేంటే నాకు 2 భాషలు వచ్చు. రావటమే కాకుండా తెలుగు రాని వాళ్లతో పాటు నేను వెళ్లేవాడిని పుట్టపర్తికి. ఇంకా వాళ్ళు ప్రతి అడుగున వాళ్ళు నా మీద ఎలా ఆధారపడిపోయారంటే అసలు బాబా కంటే నేను ముఖ్యం వాళ్ళకి. నేను పక్కన లేకపోతే బాబా ఏం చెప్తున్నాడో తెలియదు వాళ్ళకి. ఐ ఆమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బాబా ఫర్ దెమ్. దేనివల్ల? భాష వల్ల. అంచేత ప్రపంచంలో మళ్లీ మనం ఒక విశేషమైనటువంటి సామాజిక స్పృహని తీసుకురావాలంటే ఒకే భాష ఉండాలి. ఏమిటా ఒకే భాష అవుతుంది అనే దాని గురించి మనం డిస్కషనే వద్దు మనకి. ఒకే భాష ఉండాలి అనేటటువంటి తపన నిరంతరం మన మనసులో ఉంచుకుంటే ఇవాళ పొద్దున్న గాయత్రి వర్ణ ధ్యానం గురించి చెప్పాను నేను మీకు. ఆ గాయత్రి వర్ణ ధ్యానంలో స్త్రీ హత్యాపాతకం నుంచి, భ్రూణ హత్యాపాతకం నుంచి, పూర్వజన్మల పాపం నుంచి, గురువును హత్య చేసిన పాతకం నుంచి, తల్లిదండ్రుని చంపిన పాతకం నుంచి ప్రకృతిలో మనం వెళ్లకూడని చోటకి వెళ్లిన దగ్గర నుంచి ఈ పాతకాలన్నింటినీ కూడా ఎలా పోగొట్టుకుంటున్నాం? కేవలము ఆ వర్ణాన్ని ధ్యానం చేయటం వల్ల. ఇక్కడ ఏ వర్ణాన్ని ధ్యానం చేయమంటున్నాను? ఒకే భాష, ఒకే విశ్వము. కానీ ఒకే భాష ఒకే విశ్వము ఉన్నా అదే విశ్వంలో అందరం ఉన్నాం. రెండు మహాయుద్ధాలయ్యాయి. వివేకానంద లాంటి వ్యక్తి ఒక మాట అన్నాడు, రెండు మహాయుద్ధాలలో పారిన రక్తం కంటే ధర్మం పేరిట పారినటువంటి నెత్తురు 6 రెట్లు ఎక్కువ అన్నాడు. అప్పుడు మరిప్పుడు ధర్మం పేరిట నెత్తురు ప్రవహిస్తోంది. ప్రతి చోట అంతే కదా. ఇంచేత ప్రవహిస్తోంది, ధర్మం అనేక రకాలుగా ఉంటుంది అనేటటువంటి మూర్ఖత్వం వల్ల. ధర్మం అనేక రకాలుగా ఉండటానికి వీల్లేదు. ధర్మం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. సూర్యుడు ఎప్పుడూ సూర్యుడిలాగే ఉంటాడు. మేఘాలు కమ్మేశాయనుకో, అంటే సూర్యుడు చల్లబడిపోయాడనా? ధర్మము లక్షణాలు. ఎవరి యొక్క ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మనం అందరం మానవులు కనుక మానవుల యొక్క ధర్మము ఫండమెంటల్ గా ఆధారభూతంగా ధారేతీతి ధర్మ. దేన్నైతే మనం ధారణ చేస్తున్నామో అది ధర్మం. ఆ ధర్మం వేరువేరు రకాలుగా ఉండదు. భౌతికమైనటువంటి ధర్మాన్నే కనుక మనం అర్థం చేసుకుంటే, ఓ ఆఫ్రికన్, ఓ అమెరికన్, ఓ రష్యన్, ఓ నాస్తికుడు, ఓ ఆస్తికుడు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. విభిన్న నమ్మకాలు, విభిన్న శారీరక లక్షణాలు, చాలా హెఫ్టీగా, పొడుగ్గా, 7 అడుగులు 8 అడుగులు ఎత్తుండి, నల్లగా, మందమైనటువంటి తోలుతో ఆఫ్రికన్స్ ఉంటారు. గోర్ఖాలు వాళ్ళు ఉన్నారనుకోండి, పొట్టిగా ఉంటారు. కానీ వాళ్ల యొక్క శరీర ధర్మాలు ఏవైనా మారుతాయా? ఎవరి శరీర ధర్మాలు మారో? అందరి శరీర ధర్మాలు ఒకలాగా లేకపోతే ఆపరేషన్ చేయడం చాలా కష్టమైపోయేది. ఎలా ఆపరేషన్ చేస్తాడు అప్పుడు? మళ్ళా ఏంటి, ఇండియన్ డాక్టరా, అమెరికన్ డాక్టరా, ఏ శరీరం అది? ఆ శరీరాన్ని బట్టి మళ్ళా ఆపరేషన్ విధానాలు మార్చుకోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితులు ఎలా రావో, మానవ శరీరం యొక్క సూక్ష్మ శక్తులు, మానవ శరీరం యొక్క మానసిక శక్తులు, ఇదంతా కాకుండా మానవ శరీరం యొక్క, మానవ శరీరధారుల యొక్క ఆత్మిక శక్తులు ఒకేలాగుంటాయి. అలాంటి ధర్మాన్ని మనం ప్రపంచానికి అందజేయగలగాలి. ఆ విశేషమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ఏకత్రితం అవుతున్నాం. ఆశామాషిగా ఏకత్రితం అవటం లేదు, మీరు అర్థం చేసుకోండి. అది ఎంత గొప్పదైనటువంటి విషయమో, ఆ గొప్పతనానికి తగినటువంటి మానసిక స్థితిని గేరప్ చేసుకోండి. మీరు అనుకోవటమే అది, ఇంచేత అనుకోవటమే. ప్రపంచంలో ఇంకోడు చెప్పిన పని చేసేవాళ్లు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని, పరిస్థితుల్ని మార్చలేరు. నౌకర్లే వాళ్లు. బుద్ధుడు ఎవడు చెప్పాడు బుద్ధిజంని ప్రపంచం అంతా వ్యాపించజేయమని? తనే తీసుకున్నాడు ఆ బాధ్యత. ఓ ముసలాన్ని చూశాడు, ఓ రోగగ్రస్తుని చూశాడు, ఓ చనిపోయిన వాడిని చూశాడు. ఈ 3 ప్రపంచానికి ఉండేటటువంటి బాధలే కదా. ఈ బాధల్ని ఎలా నివారించాలి అని ఆలోచించాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి మృత్యుముఖానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు. సుజాత అనేటటువంటి ఒక ఆమె అడవిలో ఒక వనదేవతకి, ఆ వృక్షదేవతకి పెట్టినటువంటి ప్రసాదాన్ని అతి కష్టం మీద పడుతో లేస్తూ వెళ్లి తిన్నాడు. తిన్నాక అతనికి అర్థమైంది శరీరం చాలా ముఖ్యం సాధనకి అని. శరీరాన్ని మనం క్షీణింపజేయటానికి వీల్లేదు అని భగవద్గీత కూడా మనకు అదే చెప్పింది. బుద్ధుడి కంటే ముందు, చాలా ముందు అదే చెప్పింది. యుక్తాహార విహారస్య ద గోల్డెన్ మీన్ పాత్. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ఇంత అద్భుతమైన పని చేస్తున్నాం కనుక మేము అందరం కూడా పచ్చికూరలే తినాలా మాస్టారు? ఆహారం గురించి మేము మాట్లాడటం లేదు. వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్, ఒకే భాష, ఒకే ప్రపంచము, ఒకే ధర్మము కావాలంటే మీరు ఎలాంటి ఆహార వ్యవస్థలు తీసుకుంటారో మనకు అక్కర్లే. కానీ మీరు ఎలాగ ఆలోచిస్తారో మనకి కావాలి. ఆ ఆలోచనలను మార్చడానికి ఉపయోగించుకోగలిగేటటువంటి ఒకే ఒక శక్తి గాయత్రి మంత్రం, ఇంకో మంత్రం లేదు. ద్విజత్వము, సంస్కారత్వము గాయత్రి మంత్రంలో వస్తుంది. జన్మనా జాయతే శూద్ర. శూద్రుడంటే ఎవడు? సర్వీస్ చేసేవాడు. ఇంకోడు చెప్తాడు, వాడు చేస్తాడు. కానీ ద్విజత్వం పొందినటువంటి వాడు, ఇంకోటి చెప్పడు వాడికి, వాడికి ఇష్టమైంది కనుక సొంతంగా వాడు బాధ్యతను స్వీకరించి చేస్తాడు. ఇప్పుడు మన నవడడిగాడు ఇదంతా చేయమని. ఏం కర్మ పట్టింది మీరందరూ మేము ఇళ్లను వదిలేసుకు రావడానికి? మీకేం తక్కువని? మీకేం లేమి ఏం లేదు, మీకున్నంతలో మీరందరూ సుఖంగానే ఉన్నారు. కానీ ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? మనంతట మనం ఆ బాధ్యతను స్వీకరిస్తున్నాం. ప్రపంచంలో సదవగాహన లేదు. ప్రపంచం ఈ చిన్న చిన్న ఆలోచనలతో, కుచ్చితమైనటువంటి ఆచరణలతో, నారో మైండెడ్నెస్, సంకీర్ణత్వంతో ఎంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. భారతదేశం లాంటి డెమోక్రాటిక్ కంట్రీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోంది. 5 సంవత్సరాలు ఉండవలసినటువంటి గవర్నమెంట్ 3 రోజులు 16 రోజులు కూడా ఉండటంలే. ఎవరిది తప్పది? గవర్నమెంట్ తప్ప, మన తప్ప? అది మన తప్పది. వీ హ్యావ్ ఎలక్టెడ్ దట్ గవర్నమెంట్. ఈ అస్థిరత్వం ఉందే డెమోక్రసీలో, ఈ అస్థిరత్వానికి కారణం ఎవరు? మనమే. ఆ బాధ్యత స్వీకరించగలిగేటటువంటి వ్యక్తుల్ని వెతుక్కుంటున్నారు ఋషులు. నిజమే, అవుడు విండు. వినకపోతే మేమేం చేస్తాం మాస్టరు? పిల్లలు వింటలే, మీరేం చేస్తున్నారు? మీరు పుట్టిన దగ్గర నుంచి పిల్లలు, మీరు ముసలాళ్ళు అయిపోయారు. మనం చాలా మంది ఎవరు మన మాట విన్నారు పిల్లల్లో? చెప్పండి, గుండె మీద చేవేసుకుని మా పిల్లలు మేము గీసిన గీత దాటలేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి విరుద్ధంగానే చేసి ఉంటారు అందరూ. అయినా వాళ్ల కోసం మీరు వెంపర్లాడుతున్నారు కదా. పిల్లలు అది గ్యారంటీగా చెప్పగలరు, మా తల్లిదండ్రులు చెప్పింది ఎప్పుడూ మేం చేయలేదు అని. ఏదైనా అంటే వాళ్ళు ఇప్పుడు కొత్త ఇది, అసలు మిమ్మల్ని పుట్టించమన్నా మాకేంటిట? అయినా మీకు ప్రేమ ఉంది కదా వాళ్ళని కరెక్ట్ చేయాలని. ఆ మాత్రం ప్రేమ ఓ 2 సంవత్సరాల పాటు సంపూర్ణ విశ్వం మీద 2 సంవత్సరాల పాటు నటించండి. అదే కదా నేను చెప్పాను, నటించటం నేర్చుకోండి అని. ఒక 2 సంవత్సరాల పాటు మీరు పెద్ద ఋషులైపోయారనుకోండి, నటించండి. ఈ 1.5 సంవత్సరాలు మనం ఆ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉంటే ఈ అలసట ఇవి మనకి రావు. అక్కడ చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది, మీ మనస్సుని మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకొక 2-3 నెలలు పోయాక మారని వాళ్ళని ఏరిపారేస్తాను నేను, అసలు దగ్గరికి రానివను. డైరెక్ట్ గానే చెప్తున్నా నేను. ఇచ్చంటే ఐ డోంట్ వాంట్ రష్. నాకు రష్ ఎందుకు? మిలిటరీలో పంపిస్తాడు రహస్యంగా. ఎంతమందిని పంపిస్తారు? 200 మందిని పంపించాడు అనుకోండి, రహస్యంగా. రహస్యంగా ఎక్కడ ఉంటారు 200 మంది? రహస్యంగా 200 మంది ఉండలేరు. 5గురో 6గురో రహస్యంగా ఉంటారు. ఉన్నది 7 ఋషులే, 7గురే ఋషులు. ఈ సంపూర్ణ ప్రపంచం యొక్క బాధ్యత యుగ యుగాలుగా వాళ్లు తీసుకుంటున్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకుని ఈ చెప్పినటువంటి విషయాలు గాయత్రి ఉపనిషత్తులో మనకి ఎలాగా ఆ విశేషమైనటువంటి జీవిత విధానాన్ని ప్రాక్టీస్ చేయాలో మనకి తెలుపుతుంది. దాన్ని కంటిన్యూ చేద్దాం. మౌద్గల్యుడు దగ్గరికి మైత్రేయుడు వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు? కింస్విదాహుర్భో సవితుర్వరేణ్యం. సవితను వరేణ్యుడు అని ఎందుకన్నారు? ఫస్ట్ క్వశ్చన్ అదే. గాయత్రి మంత్రం యొక్క దేవత, గాయత్రి మంత్రం యొక్క వెనకాతలు ఉన్నటువంటి శక్తిని మనం సవిత అంటాం, సూర్యభగవానుడు అంటాం. ఎందుకని అది అంటాం? తర్వాత భర్గో దేవస్య కవయవ కిమాహు. ఈ దేవుని అంటే సవితాదేవత యొక్క, భర్గహ అంటే తేజస్సు, ఈ సవితా శక్తికి, ఈ సవితాదేవతకి కావలసినటువంటి బలము ఏమిటి, శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? 3వది, ధియో విచక్ష యదిత ప్రవేత్త ప్రచోదయ సవితాయాభిరేతి. తమకు తెలిస్తే, తమకు అని ఎవరినంటున్నాడు? మౌద్గల్యుణ్ణి అంటున్నాడు మైత్రేయుడు. మీకు తెలిస్తే, మళ్లీ అక్కడ సూక్ష్మంగా మైత్రేయుడు యొక్క అసలు స్వభావం బయటపడుతోంది. ముందే చెప్పాడు, నువ్వు మామూలుగా నా మీద దాని మీద ఏం రాలేదు, ఏదో మనసులో పెట్టుకుని వచ్చావు, అయినా కూడా నేను నీ మీద దయతలిచి నిన్ను క్షమించేసి నీకు ఈ రహస్యం చెప్పబోతున్నాను అన్నాడు. మాటలలో మీ యొక్క అసలు లోపల ఉన్నటువంటి భావం బయటపడిపోతుంది. కాస్త జాగ్రత్తగా మీరు ఉంటే మీకు మీకే తెలుస్తుంది. నార్త్ ఇండియాలో నేనుంటప్పుడు కాశీలో యూనివర్సిటీలో కొంతమంది వచ్చేవాళ్ళు నా దగ్గరికి ప్రేమ వివాహాలు. మాస్టారు, మేము ప్రేమం చేసుకున్నాం, తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఒప్పేసుకుంటే అసలు వాళ్ళకి నచ్చేది కాదేమో, అది వేరే విషయం. కొంచెం ఆ టిషంలో ఉంటేనే బాగుంటుందేమో. అంటే ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం చెప్తున్నాను. తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మేము రెడీ, కానీ ఏం చేయాలో తెలియటం లేదు, మీరు సహాయం చేయండి. సరే, పెళ్లి చేసేసుకోండి అనేవాడిని. పెద్ద గొప్పగా నేను ఎదురు చేసేసేటట్టు ఇంకొంతమంది వచ్చేవాళ్ళు ఇదే ప్రాబ్లమ్, చాలా కష్టాలు వస్తాయండి, మేము బాధపడుతున్నాం, తర్వాత ఎదుర్కోగలమో లేదో, వద్దనేవాడిని. ఇంచేత ఆ మాటలోనే ఆ భావంలోనే మీ యొక్క యాంగిల్ తెలిసిపోతుంది, మీరు అసలు ఎలా జీవించదలుచుకున్నారు. మీరెవరిని అడగక్కర్లే ఏ గురువుని ఇది జరుగుతుందా జరగదా అని. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలం అవుతుందా లేదా గురువుని అడగక్కర్లే, మీ ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఇక్కడ కూడా ముందు ఏంటి, చాలా నీట్గా నైస్గా సమిత్పాణి అయి మీ సేవ కోసమే వచ్చాను నేను, యాక్షన్స్ కూడా అంత బాగానే చేశాడు, తన అంతేవాసులందరినీ ఇంటికి పంపించేశాడు. నాకు తెలియదు గాయత్రి మంత్రం ఏంటో, మౌద్గల్యుడు చాలా గొప్ప ఋషి అని విన్నాను నేను, ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను అని వెళ్లి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పాపం అక్కడ కూడా ఏ లోటు చేయలేదు. కానీ గురువుకి మీరు ఎన్ని రకాలైనటువంటి వేషాలు వేసినా మీ చేష్టల్లో మీ యొక్క మాటలో మీ లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. మాస్టర్ సినిమాకి వెళ్దాం అంటున్నారు, గుడికి వెళ్దాం అంటున్నారు, దేనికి వెళ్ళాలి ప్రశ్న వేశారు. దేనికి వెళ్ళాలి, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. ఇంచేత కామన్ సెన్స్ ఆస్పెక్ట్ ఏంటంటే గుడికి వెళ్ళటానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఇంత క్షమ తీసుకుని నాకు ఫోన్ చేసి అడిగారు అంటే నా చేత మీకు కావాల్సింది చెప్పించుకోవాలని చెప్పిస్తే పోలే. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్లి కూడా అదే పిచ్చి పని చేస్తాం, బీపీ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఉప్పు వద్దు అంటాడు, కొంచెం వద్దు ఉప్పు తినకూడదు, మళ్లీ డాక్టర్తో చెప్తాం కొంచెం అని. అసలు మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? వాడి యొక్క విద్వత్తు, వాడి యొక్క సాధన, వాడి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికే కదా వెళ్లారు. వాడు ఉప్పు తినొద్దు అంటే మళ్ళా మీకు ఎందుకు కొంచెం ఉప్పు కావాలి? సరే ఎలాగో అలాగో వాడి చేత ఉమ్ము అనిపిస్తారు, 2 గ్రాములు తినొచ్చట. మేము ఈ పుస్తకాలు ఈ న్యూస్ పేపర్లు చదివి ఈ అద్భుతమైనటువంటి కొత్త డాక్టర్లు బయలుదేరారు. వాళ్ళు డాక్టర్లకి డాక్టర్లు, వాళ్ళు డాక్టర్లకి చెప్తారు మీకు తెలియదు డాక్టర్ గారు ఉప్పు తినొచ్చు, రోజుకి 2 గ్రాములు ఉప్పు తినకపోతే అసలు మనిషి నిరసించిపోతాడు టా. అది ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, అది 2 మిల్లీగ్రామ్స్ అయి ఉండొచ్చు, న్యూస్ పేపర్లో అడుగు తెలుసు ఏది కరెక్ట్. సరే ఇంకా డాక్టర్ గారికి విసిగెత్తి కొంచెం తినండి అంటాడు. వీడింటికి వస్తాడు, భార్యతో చెప్తాడు కొంచెం తినమన్నాడని. ఎంత కొంచెం? వాడికి సరిపోయినంత. ఎందుకు మన అలా మోసం చేసుకుంటాం మనం? మోసం చేసుకోవద్దు, ఐదర్ డూ ఇట్ లేకపోతే మోసం చేసుకోకండి. అంతే తప్ప గురువు నోట్లో మీకు కావలసినటువంటి దాన్ని పెట్టకండి. మీకంటే చాలా ఎక్కువ సైకాలజీ తెలుసు గురువుకి, మీరు చెప్పకముందే మీకు కావాల్సింది చెప్పేస్తాడు. ఏం పోయిందిట, మీరేం చేస్తే గురువుకి ఏంటిట? ఇక్కడ కూడా మైత్రేయుడు మీకు తెలిస్తే వచ్చిందెందుకు అక్కడికి తెలుసుకోవడానికి. ప్రశ్నలో ఉన్నటువంటి ఆ సైకలాజికల్ ఫాల్ట్, మనం ఎంత తప్పు చేస్తామో మన ప్రశ్నల్లో మన మాటల్లో మనం వేసేటటువంటి దాంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో. కానీ ఇంత జాగ్రత్తగా ఉండి ఎలా చెప్తే గురువుని మోసగించవచ్చు అనేటటువంటి మాటలు మీరు వాడటం బదులు మీలో సిన్సిరిటీ, తీక్షణత, తెలుసుకుందాం అనే తపన నిజంగా ఉంటే మీకు తెలిస్తే చెప్పండి అని అడగం. విశ్వరూపం నువ్వు చూపించగలవా అని అర్జునుడు అడగలేదు. అర్జునుడు ఏమని అడిగాడు? మన్యసే ఎదితం శక్యం, నేను విశ్వరూపాన్ని చూడగలను అని నువ్వు అనుకుంటే. ఆ శిష్యుడి యొక్క సమర్పణాభావము, అహంకారి అయినటువంటి వ్యక్తి యొక్క ప్రశ్నించే విధానం, ఎంత అథర్వేదంలో ఎంత సూక్ష్మంగా వాళ్ళు చేస్తారో అంత సూక్ష్మంగా మీ వాక్కులు, మీ జీవితాలు, మీ సంఘటనలు మీరు గమనించుకోండి. ఇక్కడ కనీసం మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ అవి కానీ నిజంగా మనం ఏ అత్యద్భుతమైనటువంటి లక్ష్య సాధన కోసం చేస్తున్నామో ఆ సాధనకే చేస్తున్నావా? లేకపోతే నేను చెప్పాను కదా 3 రకాల వ్యక్తులు ఉంటారని, కర్మకర్మ అనుకునేవాడు, ఇంకోడు తప్పదులే బాబు అనుకునేవాడు, లేకపోతే కళ్ళమట నీళ్లు కార్చుకుని ఇంత అద్భుతమైన అవకాశం మనకే వచ్చింది కదా ఈ దేశకాల పరిస్థితుల్లో, ఇప్పుడు మనం పుట్టాం కనుక ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్లల వాళ్ళ పుట్టింటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేము. ఇప్పుడు కాళ్లు చేతులు పడిపోయినటువంటి ముసలాళం అయిపోయింటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేము. అంచేత ఏమని అడిగాడు? నీకు తెలిస్తే, తమకు తెలిస్తే ధీ సౌజ్ఞగల తత్వాన్ని వివరించండి, అందరికూ ప్రేరణ ఇచ్చే సవిత దేనితో విచరణ చేయను. తసామ ఏతత్ ప్రవాచ, మౌద్గల్యుడు జవాబిచ్చేశాడు. సింపుల్ గా మూడు ప్రశ్నలు అడిగాడు, మూడు ముక్కల్లో జవాబిచ్చాడు. ఆ మూడు ముక్కల జవాబే గాయత్రి మంత్రం. దాన్ని అర్థం చేసుకోవటానికే ఈ ఉపనిషత్తుని మనం తీసుకుని చదువుతున్నాం. ఆ కవితకు వరేణ్యత్వాన్ని ఆపాదిస్తున్నాయి. అంటే సూర్యుడు అంత శ్రేష్ఠుడు ఎందుకయ్యాడు అంటే వేదాలు తెలుసు అతనికి, ఛందస్సులు తెలుసు. మీకు చెప్పాను కూడా నేను ఇదివరకు కూడా క్లాసుల్లో, యోగ విద్యకి ఆది పురుషుడు సూర్యుడే. యోగాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి ఉపదేశం చేశాను అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. యోగ విద్య యొక్క మూల పురుషుడు సూర్యుడే, అంచేత వేద పురుషుడు అన్నాం సూర్యుణ్ణి. ఆ వేదాలు ఎందులో రాయబడి ఉన్నాయి? విశిష్టమైనటువంటి ఛందాలలో రాయబడి ఉన్నాయి. ఈ వేదాలు, వేదాల్లో ఉపయోగించినటువంటి ఛందాలు వల్లే సూర్యుడికి ఆ శ్రేష్ఠత్వం లభించింది. అంచేత ఆ వేద విజ్ఞానము, ఆ ఛందస్సులు మీకు తెలిస్తే మీరు కూడా సూర్యులాగా తేజస్సులవుతారు. సూర్యుడులాగా అంటే సూర్యుడు యొక్క అంతశక్తి మీకు లభిస్తుంది. భర్గో దేవస్య కవయో అన్నమాహు. భర్గో శక్తి, దేని యొక్క శక్తి? సవితాదేవత. ఆ సవితాదేవితకి భర్గ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? అన్నము వలన. ఇంద్రియాలకన్ను, చెవులకన్ను, ముక్కికన్ను, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైనటువంటి అన్నం మనం ఉపయోగించుకుంటాం. కానీ దానికి కావలసినటువంటి అన్నం దానికి దొరక్కపోతే దానికి కావలసినటువంటి శక్తి బలము దానికి లభించదు. విద్వాంసులు అన్నమునే దేవుని యొక్క భర్గునుగా తెలుసుకున్నారు. నీకు తెలిస్తే చెప్పన్నాడు మూడో ప్రశ్న. ఏంటా మూడో ప్రశ్న? ప్రశ్న గుర్తుందా మీకు? ధీ అనేటటువంటి పదంతో అందరికూ ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ శక్తి ఏమిటి? ప్రచోదయాత్ అని కదా అంటాం, ధియో యోన ప్రచోదయాత్. అందరికీ ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ శక్తి ఏమిటో మీకు తెలిస్తే చెప్పు అన్నాడు. దానికి జవాబు చెప్తున్నాడు మౌద్గల్యుడు. కర్మాణి ధియస్తదుతే బ్రవీమి ప్రచోదయా సవితా యాభిరేతి. కర్మయే ఆ ధీతత్వము. ఇందాక మీకు చెప్పాను కదా, యాక్షన్ యాక్షన్. మీరు చెప్పేది యాక్షన్, ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రానంత వరకు ఏ మంత్రము ఫలించదు. కానీ మన దేశకాల పరిస్థితుల్లో వచ్చేటటువంటి దౌర్భాగ్యం వల్ల జ్ఞానపక్షానికి ఇచ్చినటువంటి మహత్యము మనము విజ్ఞానపక్షానికి, టెక్నాలజీకి ఇవ్వటం లేదు. ఆ టెక్నాలజీయే మనము 12 గాయత్రి యొక్క జ్ఞానపక్ష శక్తులుగా, 12 గాయత్రి యొక్క వామమార్గ శక్తులుగా అర్థం చేసుకుంటున్నాం. ఇది కూడా మన మీద ఉన్నటువంటి ఒక గురుతర బాధ్యత. వామ మార్గం మీద ఉన్నటువంటి ఆ చెడు పేరును తొలగించాలి మీరు. యాటమిక్ ఎనర్జీ, బాంబు తయారు చేశాడు వాడు మొట్టమొదట, కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోయారు కనుక యాటమిక్ ఎనర్జీ ప్రమాదకరమైనది అంటే ఎంత తప్పో. వామ మార్గాన్ని ఉపయోగించుకున్నటువంటి కొంతమంది సాధకులు తప్పుదారిన పడ్డారు కనుక ఆ శక్తే తప్పు అనుకోవటం తప్పు. తప్పుగా ఉపయోగించుకున్నారు వాళ్ళు యాటమిక్ ఎనర్జీని, యాటమ్ బాంబుగా ఉపయోగించుకున్నట్టే. అంచేత వామ మార్గంలో ఉన్నటువంటి కర్మకు ప్రేరణ ఇచ్చేటటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో అదే ధీశక్తి సూర్యుడికి, సవితకి ప్రచోదన చేసి మనకందరికీ కూడా ప్రేరణ ఇచ్చుచున్నది. అయిపోయింది అక్కడ గాయత్రి మంత్రంలో, అథర్వవేదంలో వాడు చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. ఏమర్థమైంది మనకి? అర్థం కాలేదు కనుక ఉపనిషత్కారుడు దానికి మళ్ళా వివరణ ఇవ్వటానికి ఇంకాస్త ప్రయత్నం చేస్తాడు. గాయత్రి యొక్క వరేణ్యత్వము, గాయత్రి మంత్రం యొక్క శ్రేష్ఠత్వము దేనివల్ల వస్తుంది అంటే వేదము, ఛందములు. దీనివల్ల గాయత్రి మంత్రానికి శ్రేష్ఠత్వం వస్తుంది అని చెప్పాడు. వేదములు ఛందములు అంటే, వేదము అంటే జ్ఞానము, ఛందము అంటే నడక, ఏ ఛందస్సులో నడుస్తోంది పదాలు. అంటే జ్ఞానం అయితే ఉంది, ఆ జ్ఞానాన్ని మీరు ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నారు అది ఛందస్సు. పూర్తిగా ఒక మంత్రములో, ఒక రుక్కులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని మీరు ఆచరణలో ఎలా పెట్టాలో చెప్పేది ఛందస్సు. గాయత్రి మంత్రం యొక్క తమాషా ఏంటి అంటే గాయత్రి మంత్రాది దేవత కూడా గాయత్రియే, దాని ఛందస్సు కూడా గాయత్రియే. పేర్లు ఒకటే, ఎక్కడ గందరగోళం అయింది అంటే జ్ఞానము పేరు గాయత్రియే, ఛందస్సు పేరు గాయత్రియే, రెండు ఒకటే అయిపోయేసరికి మనకేం తెలుస్తుంది, ద మోస్ట్ ప్రాక్టికల్ మంత్ర అది. మిగతా వాటిలో జ్ఞానానికి విజ్ఞానానికి కొంచెం తేడా ఉంది. కానీ గాయత్రి మంత్రంలో మంత్రాది దేవతకు, మంత్రాది దేవత యొక్క ప్రాక్టికల్ యూటిలిటీకి తేడా లేదు. అంచేత మోస్ట్ ప్రాక్టికల్ మంత్ర ఏదైనా ఉంది అంటే గాయత్రి మంత్రం. అది గాయత్రి యొక్క జ్ఞానము, గాయత్రి యొక్క ఛందస్సు ఎలా ఉంటుందో తెలుసుకోండి. సిద్ధాంతాలకు అనుభవం లేకుండా వేస్ట్, అనుభవం ఉండి సిద్ధాంతం తెలియకపోతే వేస్ట్. ఆధ్యాత్మిక జగత్తులో అదే తప్పు జరుగుతుంది. పండితులున్నారు, వాళ్ల పాండిత్యాన్నంతా ఉపయోగించి ఏ మూలల్లో ఏమేమి ఉందో అంతా తీసుకొచ్చి చెప్పేస్తారు, మీకు అనుభవం ఏం లేదు, సున్నా. అవధూతలున్నారు, భక్తులున్నారు, డైరెక్ట్ అనుభవం ఉంది వాళ్లకి. అనుభవం అంటే ఛందస్సు, డైరెక్ట్ అనుభవం ఉంది భగవంతుడితో. వాళ్లు మాట్లాడగలరు, భగవంతుడి యొక్క ఆ శక్తి వాళ్ల ద్వారా బయటకు వస్తుంది. కానీ దాన్ని బయటకు ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియదు. రామకృష్ణ పరమహంసకు అదే ప్రాబ్లం వచ్చింది. జ్ఞానం అయితే అద్భుతంగా ఉంది, జ్ఞానం కాదేంటి అనుభవం, అనుభవం అయితే అద్భుతంగా ఉంది, దాన్ని ఎలాగా వాక్ రూపం ఇవ్వాలి తెలియలేదు. అప్పుడేం చేసుకున్నాడు, ఇంకొక శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. మిమ్మల్ని ఇప్పుడు ఋషులు కోరుతుంది కూడా అదే, పార్ట్ టైం జాబ్ చేయండిరా, మీరు ఫుల్ టైం జాబ్ వద్దు వివేకానందలాగా. మీకు వీలున్నప్పుడు ఎప్పుడో ఆ ఋషుల యొక్క జ్ఞానాన్ని, ఆ గాయత్రి యొక్క జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి, వివేకానంద ఎలా అయితే జ్ఞానాన్ని అందజేశాడో అలా అందజేయండి అని చెప్తూ సాధన, దాని వెనకాతలున్నటువంటి సిద్ధాంతము, ఈ రెండిటిని మనం ఎంత బాగా అవగాహన చేసుకుంటే అంత ఆ మంత్రం మనకి ఫలవంతం అవుతుంది. ఒక నాలుగు రోజుల కిందట గాయత్రి మంత్రం గురించి మీకున్నటువంటి అవగాహన, ఇప్పుడు గాయత్రి మంత్రం గురించి మీకున్నటువంటి అవగాహన ఒకటేనా? చాలా తేడాలు వచ్చాయి. అసలు ఆ గాయత్రి మంత్రము ఎందుకు సర్వశాస్త్రాల యొక్క సారమైందో, అసలు గాయత్రి మంత్రాన్ని మనం సవ్యంగా అర్థం చేసుకుంటే అసలు ఈ ప్రపంచాన్నే స్వర్గంగా ఎలా మార్చగలమో మనం తెలుసుకున్నాం కదా. దాని తర్వాత రెండవ ప్రశ్నకి ఏం చెప్పాడు మౌద్గల్యుడు, రెండవ ప్రశ్న ఏంటి, భర్గః, సవితాదేవత యొక్క భర్గము ఏమిటి. అసలు ప్రశ్నే ముందు మనకి చాలా క్లియర్గా లేదు, అందుకని నేను రిపీట్ చేస్తున్నాను. ముందు కరెక్ట్గా ప్రశ్నించటం నేర్చుకుంటే జవాబు కరెక్ట్గానే వస్తుంది. మొదటి ప్రశ్న ఏంటి, సవిత ఎందుకు శ్రేష్ఠుడయ్యాడు, నేను దుర్గాదేవిని ఉపాసన చేయొచ్చు కదా, వేప చెట్టును ఉపాసన చేయొచ్చు కదా, మర్రి చెట్టును ఉపాసన చేయొచ్చు కదా, ఇంకో దేవతను ఉపాసన చేయొచ్చు కదా, అసలు అదంతా ఎందుకు, గ్రహాలని వాటన్నింటినీ తన దగ్గర కట్టిపడేసుకున్నటువంటి రావణాసురుని నేను ఎందుకు ఉపాసన చేయకూడదు ప్రశ్నించవచ్చు. సవితయే వరేణ్యుడు ఇందని ఎందుకంటున్నారు అని అడిగాడు. మొదటి ప్రశ్న అది, ఎందుకు నేను గాయత్రి మంత్రాన్ని చేయాలి, సవితాశక్తే ఎందుకు అంత గొప్పది అంటే ఏమని చెప్పాడు, జ్ఞానము ఆచరణ పూర్తిగా అక్కడ కలుస్తుంది. మిగతా ఏ మంత్రాలలో కూడా జ్ఞానము ఆచరణ అంత ఏకబద్ధతతో లయబద్ధతతో నడవు. మొత్తము వేద విజ్ఞానము, వేదాలలో ఉన్నటువంటి ఛందస్సు అంతా కూడా గాయత్రియే. అందువల్లే గాయత్రీకి ఇంకో పేరు ఏం చెప్పుకుంటాం మనం, వేదమాత అని చెప్పుకుంటాం. అందువల్ల గాయత్రి యొక్క వరేణ్యుడు సవిత అయ్యాడు. ఓకే, మరి వాడికి అంత శక్తి ఎలా వచ్చింది, సూర్యుడికి భర్గః అంటే శక్తి, ఆ సూర్యుడికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే అన్నం బాగా తిన్నాడు అని. ఇప్పుడు కూడా ఎవడైనా వీక్గా ఉంటే ఏం చెప్తాం మనం, బాగా తినండి అంటాం అంతే కదా. అదే చెప్పాడు ఋషులు కూడా, అన్నం వల్ల వచ్చింది అని. ఎలాంటి అన్నం వల్ల, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆద్యశక్తి అయినటువంటి గాయత్రికి వామమార్గి సాధన పేరు ఏం చెప్పుకున్నాం మనం, సావిత్రి. సావిత్రి అంటే సావిత్రి వచ్చేస్తుందేమో ఇప్పుడు లోపలికి వెళ్ళింది. సావిత్రి అంటే ఐదు కోశాలు, ఐదు పంచప్రాణాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వాటి తన్మాత్రలు. వీటికి కావలసినటువంటి అన్నము మీరు ఇవ్వగలగాలి. పంచప్రాణాలు అంటే ఏమిటి, ఆ పంచప్రాణాలకి కావలసినటువంటి ఏ ఆహారాన్ని మనం ఇస్తున్నాం, ఎక్కడ దెబ్బతింటున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలకి కావలసినటువంటి ఏ ఆహారాన్ని మనం సమకూరుస్తున్నాం? పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, వాటికి కావలసినటువంటి ఏ ఆహారాన్ని మనం సమకూరుస్తున్నాము అంటే ఏమవ్వాలి? పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి కర్మేంద్రియము మలద్వారం, పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియము నాసిక కదా. ఏమవ్వాలి? ఈ నాసిక మలద్వారము నుంచి వచ్చేటటువంటివి మీరు నిజంగా వాటికి బలాన్ని ఇస్తే దివ్యత్వాన్ని పొందాలి. నారాయణ వనంలో సంచరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పేరు తెలుసు కదా మీలో చాలా మందికి, సొరకాయ స్వామి. కావిడి పట్టుకునేవాడు. ఏముండేది కావిడిలో? ఆయన మల విసర్జన చేసిన తర్వాత దాన్ని మట్టిలో ఎక్కడో కలిపేసేవాడు కాదు, అది తనే వెంట మోసుకెళ్లేవాడు. కొంతమంది వ్యక్తులు, తిరుపతిలో జరిగిన సంఘటన ఇది, ఈ కాలంలోనే 200 ఏళ్ల కిందట, కరెక్ట్ అయినా గుర్తులేదు కానీ అంత పాతదేం కాదు ఇది, ఈ కాలంలో జరిగినటువంటి సంఘటన. మనకి ఇదంతా ఇంపార్టెంట్ కాదుగా, మనిషి ఒక కుక్కను కరిచాడు, దట్ ఈజ్ న్యూస్. కుక్క మనిషిని కరిచింది, అది న్యూస్ కాదు. అంచేత ఇలాంటివి మనకి న్యూస్ కాదు. తిరుపతి వీధి కుక్కను ఎవడైనా వెళ్లి కరిచేస్తే వాడి పేరు, వాడి ఫోటో గ్యారంటీగా పేపర్లో పడుతుంది. ఈ సొరకాయ స్వామి గురించి పేపర్లో ఎప్పుడు పడదు, పడితే మనం చదవము. మలమూత్రాలు తనే మూసుకెళ్తూ ఉండేవాడు. తిరుపతి వీధుల్లో కొంతమంది ఉంటారుగా గ్యాంగ్ పిల్లలు, కానీ అదృష్టవంతులు వాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళగలిగారు. ఈ మలమూత్రాలు ఇలా మూసుకెళ్తున్నాడు తిరుపతి వీధుల్లో, నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్ అని వెళ్లి అందరూ చేపెట్టి లాగ్గపోయారు. తిరుపతి ప్రసాదాలు అవి వచ్చాయి బయటికి. నిజంగా జరిగినటువంటి సంఘటనలు ఇవి. అక్కల్కోట్ స్వామి, బావిలో నీళ్లు లేవు చెప్పారు, ఏం చేశాడో తెలుసు కదా వెళ్ళి, ఏం చేశాడు? బావిలోకి వెళ్ళాడు, పాస్ వచ్చాడు. నెక్స్ట్ డే అద్భుతమైనటువంటి వాటర్. దివ్యత్వము అది నేను చెప్పేది. మీరు మీ ఇంద్రియాలకి బలం ఇస్తే మీ ఇంద్రియాలు కూడా అలాగే పనిచేస్తాయి. బలం ఇవ్వటం లేదు, భర్గ అన్నమే భర్గము. ఏ ఇంద్రియానికి ఏ విధమైనటువంటి బలం ఇవ్వాలో ఆ బలం ఇవ్వకుండా సాధనల పేరుతో మూర్ఖంగా మనం ఏం చేస్తున్నాం? ఏది తినాలో అది తింటంలే. లలితా సహస్రనామం ఒకసారి చూస్తే ఎన్ని రకాల పిండి వంటలు మనం తినొచ్చో తెలుస్తుంది. కనీసం అందుకైనా లలితా సహస్రనామం చదవండి. కనీసం ఆ లలితా సహస్రనామం చదివితే మీకు ఆథెంటిసిటీ. మేమేం అనుకోవటం లేదు, లలితా సహస్రనామంలో చెప్పాడు ఋషి లాత్యాసనం మేము ముట్టుకోం ఇవంతాను, ఈ పులిహారులు అవి మాకెందుకు, ఆథెంటిసిటీ కోసమైనా మీకు ఉపయోగపడుతుంది. కానీ తినండి అవి. కానీ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఏ దేశకాల పరిస్థితుల్లో తినాలి, దానికి ఒక విశేషమైనటువంటి విజ్ఞానం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు తింటే మళ్ళా కుదరదు. పానకం ఎప్పుడు తాగాలి, ఉండ్రాళ్ళు ఎప్పుడు తినాలి, ఆ రోజు మాత్రమే నామకే వాస్తే ఇంత ఉండ్రాళ్ళు చేసి దాన్ని వచ్చిన వాళ్ళందరికీ పంచిపెడతాం. ఉండ్రాళ్ళు అయిపోయాయి. ఏ ఆహారం తింటే మీకు ఆ గణపతిత్వం వస్తుంది? గణపతిత్వం అంటే చెప్పాను కదా, గణపతి అంటే వినాయకుడు కాదు, మీ శరీరంలో ఉన్నటువంటి సాంఖ్య యోగాధిపతి, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ 7 వర్గాల యొక్క అధిపతి, ఆ 7 గణాల యొక్క అధిపతి. అది భర్గ అన్నాడు. ఈ విజ్ఞానము గాయత్రి మంత్రం మీకు ఇస్తుంది. గాయత్రి మంత్రాన్ని మీరు సూక్ష్మంగా దర్శనం చేస్తే, గాయత్రి మంత్రానికి ఏ కీలో ఆ కీలు విరక్కొట్టి చూస్తే, డాక్టర్లు ఎలాగైతే డిసెక్షన్ చేస్తారో బాడీని, మీరు గాయత్రి మంత్రాన్ని పీకి పెట్టండి. పీకి పెడితే అందులో ఈ సావిత్రి సాధన, ఇంద్రియాలకి పంచకోశాలకి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, వాటికి బలం ఏది? మన ఏ కోశానికి బలం ఉందో చెప్పండి. నేను స్వయంగా నాకున్నటువంటి ఇప్పుడు హెల్త్ చూసుకుని, మా అత్తయ్యకు ఉండేటటువంటి హెల్త్, ఆవిడ ముసలిది అయిపోయాక ఆవిడకున్న హెల్త్లో కానీ ఆవిడకున్న ఓపికలో వెయ్యం వంతు నాకు లేదు. కానీ భర్గహ గురించి మాత్రం లెక్చర్లు కొట్టేస్తాను. జ్ఞానపక్షం ఉంది, ఆచరణపక్షం లేదు. కానీ జ్ఞానపక్షం నుంచి ఆచరణపక్షంలోకి ఈ నవరాత్రి నుంచి వెళ్దాం మనం. స్పష్టమైన అవగాహన చేసుకుని ఆ 9 రోజులు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఎలా అవుతుందో, పూర్తిగా శాస్త్రాల్లో ఎలా చెప్పాడో అలాగే జీవిద్దాం మనం. అసలు గీచిన గీత దాటొద్దు మనం. రంగులతో, బట్టలతో, ఆహారంతో, సాధనా విధానంతో ఇదంతా ఏంటి? ఇప్పుడు నేను చెప్పినవంతా భర్గహ. సవితాదేవతకి ఆ శక్తి ఎక్కడొచ్చింది? సూర్యుడు ఆ శక్తిని స్వీకరిస్తున్నాడు. సూర్యుడు నిరంతరము అనంతమైనటువంటి సోలార్ సిస్టమ్ నుంచి తనకు కావలసినటువంటి వాటిని పైకి లాక్కుంటున్నాడు, దాన్ని మళ్ళా కిందకి విసర్జన చేసేస్తున్నాడు. పైకి ఎలా లాక్కుంటున్నాడో, కిందకి ఎలా లాక్కుంటున్నాడో, మన శరీరంలో ఆహారం ఎలా తీసుకుంటున్నావు, మన శరీరంలో ఆహారాన్ని పనికిరానటువంటి ఆహారాన్ని మనం బయటకి ఎలా తోసేస్తున్నాము, కానీ మనకేది పనికిరాదో అది ఇంకొక జాతికి ఆహారం. మెన్యూర్గా పనిచేస్తుంది కదా అదే, మళ్ళా ఆ తిండే మనం తింటాం, అది తెలిస్తే మనం తినలేమేమో కదా. కానీ ఆ విశేషమైనటువంటి ఆ చక్రీయ గమనము, ఆ సవితాదేవత యొక్క సుదర్శన చక్రాన్ని మనం దర్శించగలగటమే రెండవ ప్రశ్నకి జవాబు. సవితాదేవత యొక్క భర్గుడు ఎవరు? ఎవడు భర్గుడు? ఇంద్రియాల యొక్క ఆహారము. మన ఇంద్రియాలకు కావలసినటువంటి ఆహారం ఒకలాగుంటుంది, చెట్టు యొక్క ఇంద్రియాలు ఉన్నాయి దానికి కావలసినటువంటి ఆహారం ఇంకోలాగుంటుంది. మళ్ళా అక్కడ తేడా చూసుకోవాలి, మీకు కావాల్సిందే కరెక్ట్ అనొద్దు. మనకు కావలసినటువంటి సావిత్రి సాధన మనం చేసుకున్నాం, జంతువులకి కావలసినటువంటి సావిత్రి సాధన కూడా జంతువులు చేస్తూ ఉంటాయి. గరుడు విష్ణువుకి వాహనం అవ్వగలిగాడు, సింహము దుర్గకి వాహనం అవ్వగలిగింది. ఏ కారణం వల్ల అవ్వగలిగింది? దానికి కావలసిన అన్న సాధన భర్గ సాధన అవి చేసుకున్నాయి. కానీ జంతువుల గురించి మనం ఇప్పుడు దయచేసి ఆలోచించొద్దు, మనం కేవలము మనుష్యుల గురించి ఆలోచించుకుందాం. దీని గురించి ఆలోచించిన తర్వాత మైత్రేయుడు అడిగినటువంటి చాలా ప్రముఖ ప్రశ్న, అది ఎవరు చెప్పలేరేమో అనుకుని అడిగాడు ఆ ప్రశ్న. ఏంటా ప్రశ్న? ధీ సవితాశక్తికి ఆ ప్రేరణ ఇచ్చేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని. సూర్యుడిని మనం ఉపాసన చేస్తున్నాం కదా, ఇందుకు సూర్యుడు ఉపాసన చేస్తున్నాం మనం? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేసి మన అందరినీ కూడా ధియో యోన ప్రచోదయాత్, మంచి మార్గం వైపు ప్రచోదన చేయగలిగేటటువంటి శక్తి సూర్యుడికి ఉంది. ఈ మంచి మార్గం వైపు ప్రచోదన చేయగలిగేటటువంటి శక్తి సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తను అది ఆచరణ చేస్తాడు కనుక. యోగ విద్యలో సూర్యుడు నిష్ణాతుడు కనుక సూర్యుడు యొక్క ప్రతి కిరణము యోగ విద్య యొక్క ఒక కిరణమే. ప్రతి కిరణంలోనూ అనంత యోగ విద్య కలిగినటువంటి శక్తులున్నాయి. గాయత్రి సహస్రనామావళి చాలా మంది చదివి ఉంటారు, చాలా మందికి తెలుసు. కానీ ఆ గాయత్రి సహస్రనామావళి సూర్యుడి యొక్క సహస్ర కిరణాలు. అంటే సూర్యుడికి 1000 కిరణాలే ఉన్నాయా? మనం 1000 కిరణాలే పట్టుకోగలం, మన శరీరము సహస్రారము మనం 1000 పట్టుకోగలం. 100 నుంచి 1000 ముందు 100 పట్టుకోవటం నేర్చుకోండి. శతశోధ సహస్రశః విశ్వరూపం గురించి చెప్తున్నప్పుడు ఈ సావిత్రి సాధనలోని భాగంగా సూర్యుడు ఎంతమంది పైకి లేచినట్టు అనిపించింది అంటే 100 నుంచి 1000 వరకు. శత అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు. సహస్రారం అంటే మనకి 10 ఇంద్రియాలున్నాయి, 10 ఇంద్రియాలు ఈ 100 × 100 = 1000 సహస్రారం యొక్క శక్తి. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. కాని ఈ సహస్రారంలోకి సూర్యుడు తన యొక్క 1000 కిరణాలను పంచగలడు కనుక మీలో ఆ దమ్ముంటే, మీరు కనుక ఆ స్థాయికి ఎదగగలిగితే, ఏ స్థాయికి? సావిత్రి సాధన చేసుకుని మీలో ఉన్నటువంటి కుండలినీకి కావలసినటువంటి ఆ 1000 పత్రాలను ఆ 1000 కిరణాలను అష్టోత్తర శతనామావళి అనే పేరుతో మనం చేస్తూ ఉంటాం. అందుకే ఇందుకు 108 పేర్లే ఉన్నాయి, 109 పేర్లు లేవంటే మన శరీరంలో 108 దళాలే ఉన్నాయి, అంచేత 108 పేర్లే వస్తాయి అష్టోత్తర శత. దీన్ని మళ్ళా ఏం చేసుకోగలగాలి? మీకు ఇంకా దమ్ముండి ఇంకా పైకి ఎక్కితే దాన్ని ప్రతి ఇంద్రియాన్ని 10 చేసుకోవచ్చు మీరు, అప్పుడు అది 1008 అవుతాయి. ఆ 1008 ఎలా అవుతాయి, అది ఏ విధమైనటువంటి ప్రేరణ చేస్తుంది అంటే, మీరు ఏం చేస్తే ఏ విధమైనటువంటి దళాలు లేనటువంటి మనం, మూలాధార చక్రంలో ఉన్నటువంటి 4 దళాలు, స్వాధిష్టానంలో ఉన్నటువంటి 6 దళాలు, మణిపూరకలంలో ఉన్నటువంటి 10 దళాలు, అనాహతంలో ఉన్నటువంటి 12 దళాలు, విశుద్ధిలో ఉన్నటువంటి 16 దళాలు, ఆజ్ఞలో ఉన్నటువంటి 2 దళాలు మనకి తెలియవు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కర్మ, యాక్షన్, ప్రాక్టికల్స్, అంతే కదా. కర్మ కాదు, కర్మ కాదు, యాక్షన్. తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. మూలాధార చక్రము కదిపితే, ఒకరోజే కదిపా నేను, తర్వాత నేను మీకు చెప్తానన్నాను, మర్చిపోలేను నేను, అదే జరుగుతోంది. తర్వాత చెప్తాను ఇదంతా మూలాధారమే అని చెప్పి వదులుతాను నేను. మూలాధార చక్ర జాగరణకి ఇవంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనకి. మూలాధారంలో సహనము, ఇంకా క్షమ, ఓర్పు, ప్రేమ, వాటి గురించే చర్చిస్తున్నాం. ఇదంతా దాటి వెళ్ళలే ఎక్కడ. ఇంకా మన మూలాధారం యొక్క నాలుగు దళాల మీదే ఉన్నాం. ఆ నాలుగు దళాలే క్రిస్టియన్స్ క్రాస్ గా పట్టుకున్నారు. నాలుగు దళాలే ఉన్నాయి కదా, అంచేత ఆ ఒకే ధర్మము, ఆ ధర్మంలో ఏ మార్పు రాదు. మీకు పట్టుకునే విధానంలో తేడా ఉంటుంది, ఇచ్చే పేరులో మార్పు ఉంటుంది. మనం దళాలన్నాం, వాళ్ళు క్రాస్ అన్నారు. సరే, ఏది ఏమవుతాయి. అంచేత మన యొక్క ఆచరణ ఎలా ఉండాలి. మీరు చేసేటటువంటి ప్రతి ఆచరణ, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ 108 దళాలు, 108 ఎలా అయ్యాయి తెలుసు కదా, దేవయాన మార్గంలో పైకెళ్లేటువంటివి జ్ఞానపక్షం, దేవయాన మార్గంలో కిందకొచ్చేవి పనికిరాంది కాదు వామపక్షం, ఆ జ్ఞానపక్షం యొక్క ఉపయోగం. దీని గురించి ప్రేరణ సూర్యుడే ఇస్తాడు. సూర్యుడి యొక్క ఒక విశేషమైనటువంటి కిరణము, దానికి సంబంధించినటువంటి కిరణము ఆ రోజు భూమి మీదకి రాకపోతే ఆ పని మీరు చేయలేరు. అంత సింపుల్ గా ఎందుకు. వర్షం కురుస్తోంది, బట్టలు ఉతకండి చూస్తాను. ఉతికేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఓ సినిమా కూడా చూశాను నేను మొన్ననే చూశాను. అది గొడుగు పట్టుకుంటాడు, వర్షం కురుస్తూ ఉంటుంది, చెట్లకి నీళ్లు పోస్తున్నాడు. ఏ సినిమా అది, పడమర సందేశం ఏదో బాపు సినిమా. అలాంటి వాళ్ళు ఉన్నారు. 90% మనం అలాంటి పనులే చేస్తూ ఉంటాం. ఏది చేయకూడదు, ఏది అనవసరమో అలాంటి పనులే చేస్తూ ఉంటాం. ఇంచేత జ్ఞానపక్షం లేదు కనుక, జ్ఞానపక్షం లేదు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భారతీయ జీవిత విధానంలో ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి వెరైటీస్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇంకా కావాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెరైటీస్ ఎక్కడా లేవు. అంచేత ఈ ప్రచోదన గురించి కనుక మనం ఆలోచిస్తే, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ఏమవ్వాలి అసలు యాక్చువల్ గా, జగత్ అంతటికీ కూడా ఆహార నియమాలలో, అంటే తిండిపోతుతనంలో కాదు తింటంలో కాదు, ఆ తింటము ఎలా ప్రచోదన చేస్తుంది కర్మ చేయటానికి, కర్మ చేయటానికి కావలసినటువంటి భర్గము శక్తి ఎలా ఇస్తుంది, ఆ శక్తిని వరేణ్యత్వము శ్రేష్ఠత్వం వైపు మనం ఎలా ఉపయోగించుకోగలము, గాయత్రి మంత్రం యొక్క 3 పాదాలు చెప్తాయి అన్నాడు. అర్థమైంది కానీ అర్థం లేదు. మైత్రేయుడు బుర్రలో కూడా అలాంటి సందేహం వచ్చి ఉంటుంది. గురువు చూసి ఉంటాడు, ఏమీ అర్థం కాలేదు మైత్రేయుడికి అని అర్థమైపోయింది. మరేం చేయాలి, గురువు యొక్క బాధ్యత. అర్థం కాకపోతే శిష్యుడు అర్థం కాలేదు అని అండు. ఇంచేత అర్థం కాలేదు అంటే మళ్ళా కూర్చోబెట్టి వాయిస్తాడు. అంచేత శిష్యులు ఎప్పుడు అర్థం కాలేదని అర్థమైపోయిందంటారు. ఇంచేత అర్థమైపోతే లేచిపోవచ్చు. అంచేత శిష్యుడికి ఛాన్స్ ఇవ్వరు, మీకు అర్థం కాలేదు, ఖచ్చితంగా మీకు అర్థం కాలేదని నాకు తెలిసింది అన్నాడు మౌద్గల్యుడు. మౌద్గల్యుడు అన్నాడు, దేని మిమ్మల్ని అంటలే, ఉపనిషత్తులో ఉన్నటువంటి మాట చెప్తున్నాను. మౌద్గల్యుడు ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేయటానికి 12 జంటల గురించి చెప్తాడు. గాయత్రి 24 శక్తిధారల గురించి తెలుసుకున్న వాళ్ళకి 12 జంటల గురించి అవగాహన పెద్ద కష్టం కాదు. ఇంచేత మీరు మైత్రేయుల కంటే సీనియర్స్, తెలిసిపోతుంది కదా అసలు. మీకు ఇప్పుడే అర్థమైపోయింది అది, శ్లోకాలు వద్దంటారు కానీ చదవాల్సిందే కదా, వినండి. మన ఏవ సవితాత్వాక్ సావిత్రి ఎత్ర హేవ మనస్తద్వాక్ ఎత్ర వై వాక్ తన్మన ఇతి ఏతద్వేయోని ఏకం మిథునం. గాయత్రి మంత్రోపాసకుడు ఆచరణలో పెట్టవలసినటువంటి మొదటి జంట గురించి చెప్తున్నాడు. మనస్సే సవిత, అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాడు ఋషి అక్కడ. మీరు మీ మనస్సు వల్ల ఇలా ఉన్నారు, మనస్సు మారితే మీరు మారిపోతారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మీరు బంధంలో ఉన్నా మోక్షంలో ఉన్నా మీరు ఏ మార్గంలో ఉన్నా మీ మనస్సే మిమ్మల్ని నిర్ణయిస్తుంది. చాలా మంది మాస్టారు సివివి గారిని ఎన్నుకోమంటారా, లహరీ మహాశయని ఎన్నుకోమంటారా, అసలు ఇదంతా ఎందుకు సార్, లహరీ మహాశయకి గురుదేవులు ఒకడు ఆయన ఉన్నాడు కదా హిమాలయాల్లో బాబాజీ, అసలు ఆయన్నే పట్టుకుంటే పోలే, పట్టుకుంటే బానే ఉంటుంది. ఆయన చెప్పింది మనకు అర్థం కావద్దు, నువ్వు చేయాలి కదా ఆయన చెప్పినట్టు. ఆ గురువే శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి, వచ్చేం చెప్పాడు, ఓ చిన్న పని చెప్పాడు, 16 ఏళ్ళ చిన్న కుర్రాడికి, రోజుకి 8 గంటలు గాయత్రి మంత్ర జపం చేయి, ఆహారం ఎలా తీసుకోమన్నాడు, ఒక గుప్పెడు బార్లీ గింజలు ఆవుకు పెట్టు, తన చేత్తో ఒక గుప్పెడు. కాని అక్కడ మాత్రం కొంచెం మోసం జరిగింది మనకి, ఆయన చేయి చాలా పెద్దది, గురువు గారి పొడుగు మనిషి, అంచేత ఏదో తక్కువ తిన్నాడని మనం అనుకోకలే, పాపం బాగానే వచ్చి ఉంటుంది. అంచేత ఆ బార్లీ గింజలు ఆవుకు పెట్టేవాడు. 2వ రోజు ఆవు పేడలో అరగకుండా పడినటువంటి బార్లీ గింజల్ని ఎండబెట్టుకునేవాడు, ఎండబెట్టుకుని ఆహారం తీసుకునేవాడు. అంచేత ఎంత పెద్ద చెయ్యి అయినా మళ్ళా మీరు అనుకున్నా పర్వాలేదు ఆయన ఏదో తినేశాడు అనుకోకండి, పాపం ఆహారం తీసుకునేవాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఒకరోజు 2 రోజులు కాదు, 24 సంవత్సరాలు చేసి ఊరుకోవాలా. స్వాతంత్ర్య సంగ్రామంలో స్వయం సేవకుడుగా పనిచేయాలి, అంటే అప్పుడు లీడర్స్ ఉండేవాళ్లు కదా, ఆ లీడర్స్ యొక్క బట్టలు ఉతకడం, వాళ్లకి ఒక ఊరు నుంచి ఒక ఊళ్ళకి కాళ్ళనడక మీద వెళ్లి మెసేజెస్ ఇచ్చి, ఇప్పుడు టెలెక్స్లు ఫ్యాక్స్లు అవి ఏం లేవు, అప్పుడు అక్కడ ఇచ్చిన ఇంటర్సెప్ట్ అయిపోతాయి కదా అవి, కాలి నడక మీద వెళ్లి ఆ 16 ఏళ్ల కుర్రాడు ఇచ్చేవాడు. టైం ఎంత ఉంటుందని మీ ఉద్దేశం, మీకు అసలు టైం దొరకటం 5 సార్లు గాయత్రి చేసుకోవడానికి. ఆయన రోజుకి 8 గంటలు చేసుకునేవాడు, ఇదంతా చేస్తూ జైలుకి వెళ్లేవాడు. ఈనాడు హీరోల్లా కాదు జైలుకి వెళ్ళటం, సినిమా హీరోల్లాగా జెండా పంటి మంచ పెట్టుకుని జెండాని వదలకుండా చావు దెబ్బలు తిని వర్షంలో 16 ఏళ్ల కుర్రాడు పడిపోయాడు. కానీ జెండా వదల్లే, లాగి ట్రై చేశారు, జెండా వదల్లే వదిలేశారు. అంత టెనాసిటీ, అది గాయత్రి మంత్రం వస్తుంది. కిమ్ కర్మ అద్ధి, ఆ ప్రచోదన, ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది, మంచి అని చేసి మీరు మనం చేయలేకపోతున్నాం, కానీ ఆయన మంచి అనుకున్నాడు, ఆయన గురువు చెప్పాడు. 24 సంవత్సరాలలో నేను ఒక్కరోజు భోజనం మానలేదు అన్నాడు ఆయన. ఉపవాసం చేసేవాళ్లకి ఉపవాసం చేయకుండా ఎగ్గొట్టడానికి శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర నుంచి ఆథెంటిక్ సర్టిఫికేట్. కానీ ఎందుకు మానలేట ఆయన ఆహారం, 8 గంటలు గాయత్రి సాధన ఏ రోజు నేను చెయ్యను, ఆ రోజు ఆహారం తీసుకోను అని నిర్ణయం పెట్టుకున్నట్టు ఆయన. ఒకరోజు ఆయన ఆహారం మానలేదంటే ఏం చేశాట ఆయన, ఒక్కరోజు కూడా 8 గంటలు గాయత్రి సాధన చేయటానికి. తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇంత పెద్ద సంస్థకి ఆధిపత్యం వచ్చి ఇదంతా చేసిన తర్వాత, ఇన్ని పుస్తకాలు రాసిన తర్వాత కూడా అలవాటు అయిపోయింది బాబు, ఏం చేయమంటా అని చెప్పి ఇప్పుడు నేను రోజుకి 8 గంటలు గాయత్రి చేస్తున్నాను అన్నాడు. 24 గంటల పాటు చేసింది 24 సంవత్సరాల పాటు, ఎలా మానుకుంటాడు, అలవాటు అయిపోయింది అది. ఈ ప్రచోదన మనస్సు వల్ల వస్తుంది, అది నేను చెప్పేది. గురువుని ఎవరు అనుకుంటున్నారు అన్నది కాదు, గురువు చెప్పింది మీరు ఎంత చేయగలరు అన్నది చూసుకోండి. ఎంత పెద్ద గురువుని ఎన్నుకుంటే దానికంటే పెద్ద గురువుని ఎన్నుకున్న కొద్దీ పెద్ద పెద్ద చెప్తారు, చాలా చిన్నదంటాడు ఆటే మాట్లాడితే, నేనేం చెప్పాను ఇంత చేస్తే అసలు నేనేం చెప్పలేదు మీకు, నువ్వు ఇంకా ఇన్ని పనులు చేయగలిగావు, నేను చెప్పిన సాధన తర్వాత కూడా జైలుకి వెళ్ళగలిగావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలకి పెళ్లిళ్లు చేసావు, ఇన్ని పుస్తకాలు చదివావు కదా, మరి నీకు టైం లేదంటే నేను ఎలా నమ్ముతానంటాడు. రోజుకి 8 గంటలు సాధన చేసి చేత పెద్ద గురువుని ఎన్నుకోకండి, అసలైన సిసలైన గురువు ఎవడో కూడా మీరు చూసుకోండి. మీకు నచ్చిన వాడే మీకు గురువు అంటే మీ మనస్సు మీకు గురువు అవుతుంది తప్ప, బాహ్య జగత్తులో ఉన్నటువంటి గురువు చెప్పిందైనా మీరు చేయరు, ఏం చేస్తున్నావు మీరు ఆలోచించుకోండి. అంచేత మనస్సు వాక్కి జంట మీరు ఏర్పరచుకోగలిగితే, అంటే ఏది అన్నారో అదే చెయ్యటం.